Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఫిబ్రవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. ఒక గురువు గారు ఉండేవారు. ఆయన తన శిష్యులకి చిన్నతనం నుంచే జీవితాన్ని గురించి తెలియజేయాలి అనుకున్నారు. ఆ విషయాలని సూటిగా చెప్పక పంచతంత్ర కథల ద్వారా రాజకుమారులకు విద్య నేర్పిన విష్ణుశర్మ మార్గాన్ని గురువుగారు ఎంచుకున్నారు. గురువుగారు శిష్యులకు కథ చెప్పడం మొదలుపెట్టారు. మీరు ఒక అడవికి వెళ్తున్నారు, అప్పుడు మీ తల్లిదండ్రులను తోడు తీసుకెళ్తారా, లేక మీ స్నేహితుల్ని తీసుకెళ్తారా, లేక ఒంటరిగా వెళ్తారా అని గురువుగారు శిష్యుల్ని అడిగారు. ఒక శిష్యుడు మాత్రం ఒంటరిగా వెళ్తానన్నాడు, మిగిలిన వారందరూ తమ తల్లిదండ్రులని తోడు తీసుకెళ్తామన్నారు. గురువుగారు ఎందుకిలా అడిగారా అని శిష్యులందరూ గురువుగారి వంక చూశారు. మీరు తల్లిదండ్రులనో లేక స్నేహితులనో తోడు తీసుకెళ్తే మీరు ఏ నిర్ణయం అయినా వారి సహాయంతో తీసుకుంటారు. ఒకరు కాక ఇద్దరు ఆలోచించడం వలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏ నిర్ణయం అయినా మీ అంతటా మీరు తీసుకోవాలి, అది మంచి కావచ్చు లేక చెడు కావచ్చు అంటూ గురువుగారు శిష్యుల సందేహాన్ని తీర్చారు. మళ్లీ కథ చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. మీరు ఒంటరిగా అడవిలో వెళ్తుండగా క్రూర జంతువులు ఎదురుపడినప్పుడు ఏం చేస్తారు అని. అవి కనబడితే పారిపోతామని కొందరు, దగ్గరలో ఉన్న చెట్టెక్కి తమను తాము కాపాడుకుంటామని మరికొందరు శిష్యులు అన్నారు. గురువుగారు శిష్యులందరినీ శభాష్ అన్నారు. శిష్యుల మొహాల్లో ఆనందం వెలివిరిసింది. అప్పుడు గురువుగారు శిష్యులతో ఇలా అన్నారు, క్రూర మృగాలంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని మనం ఉపాయంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మళ్లీ గురువుగారు కథ చెప్పడం మొదలుపెట్టారు. మీరు అడవిలో ముందుకు వెళ్తుండగా మీకు ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంటికి ప్రహరీ గోడ ఉండాలనుకుంటున్నారా లేక వద్దనుకుంటున్నారా అని గురువుగారు శిష్యుల్ని అడిగారు. శిష్యులందరూ ముక్తకంఠంతో ప్రహరీ గోడ ఉండాలి అన్నారు. గురువుగారు ఎందుకు అని అడిగారు. గురువుగారు ప్రహరీ గోడ ఉంటే మనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇంట్లోకి వస్తారు అన్నారు ఒకరు. అప్పుడు గురువుగారు నవ్వి, శిష్యులారా, ప్రహరీ గోడ ఉంటే మన సంబంధాలు పరిమితంగా ఉంటాయి, అదే ప్రహరీ గోడ లేకపోతే బాటసారులు జంతువులు ఆ ఇంటి ఛాయలో సేద తీర్చుకుంటాయి. ప్రహరీ గోడ లేనట్లే మన ఆలోచనలతో తన మన భేదం లేక విశాల దృక్పథం కలిగి ఉండాలి అన్నారు. అంతటితో ఆగక గురువుగారు కథని కొనసాగించారు. ఆ ఇంటి వెనక ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డున కొన్ని పడవలు కూడా నిలిచి ఉన్నాయి. మీరు ఆ నదిని ఏ విధంగా దాటగలరు అని గురువుగారు శిష్యుల్ని అడిగారు. ఒక్క శిష్యుడు తప్ప మిగిలిన వారందరూ పడవ సహాయంతో నదిని దాటుతామన్నారు. ఆ శిష్యుడు మాత్రం నదిని ఈదుతూ దాటుతాను అన్నాడు. అప్పుడు ఆ శిష్యుని శభాష్ అంటూ గురువుగారు మెచ్చుకున్నారు. మిగతా శిష్యులందరూ బిక్కమొహం వేసుకుని గురువుగారు వంక చూడసాగారు. గురువుగారు పడవ సహాయంతో నదిని దాటడం తేలిక, నదిని ఈదగలిగిన వాడు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితం అనే సాగరాన్ని అవలీలగా దాటగలడు అని శిష్యుల సందేహాన్ని తీర్చారన్నమాట. ఇవన్నీ వాళ్ళు ఆ స్కూల్ విద్యను అభ్యసించి ఒక్కసారి బయట ప్రపంచంలోకి అడుగు పెడితే ఎదురయ్యే సవాళ్ళని ఎలా ఫేస్ చేయగలరు అనే ఉద్దేశంలో వాళ్ళని ఈ ప్రశ్నలు గురువుగారు అడగడం జరిగింది. ఇవన్నీ వాళ్ళకనే కాదు ప్రతి ఒక్క మనిషికి కూడా వర్తిస్తాయి. ఒక్కొక్కసారి మనం ఆ ప్రశ్న మనకి మనం వేసుకుంటే ఆ సమాధానాలు మనకే అర్థమైపోతాయి తేలిగ్గా. తర్వాత ఆకలి అంచుల నుంచి మొదలైన ప్రయాణం అతన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. పరిశోధనకు అతను పడిన కష్టం తలరాతను మార్చడమే కాదు అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ఆన్లైన్ వ్యాసాల ప్రచురణ అతన్ను వ్యాపారిగా మార్చింది. ఆ ఆలోచన ఏంటి, ఆయనెవరు, ఎలా ఎదిగారు? బడికి వెళ్లాలంటే ప్రతిరోజు రాను పోను 15 కిలోమీటర్ల దూరం నడవాలి. దారిలో ఏరు పొంగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఏరు దాటాలి. పోనీ డబ్బున్న కుటుంబమా అంటే నెల నెల అతనికి వచ్చే ఉపకార వేతనమే అతని ఆధారం. ఇది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెనకు చెందిన గేదెల శ్రీనుబాబు నేపథ్యం. 5వ తరగతి వరకు అన్ని కష్టాలు పడి చదువుకున్నాడు. ఓ పక్కన పేదరికం ఎన్ని కష్టాలు పెడుతున్నా తట్టుకుని విశాఖ వర్సిటీలోనే బి ఫార్మసీ చేశాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే 700 రూపాయల ఉపకార వేతనంతో నెట్టుకొచ్చేవాడు. ఆ డబ్బుతోనే బయోటెక్నాలజీలో ఎంటెక్ చేశాడు. అతని జీవితం మలుపు తిరిగింది మాత్రం మధుమేహాన్ని ముందే కనుక్కోవచ్చా అనే ఆలోచనతోనే. ఈ అంశంపై అతను పిహెచ్డి పరిశోధన మొదలుపెట్టాడు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నుంచి రక్త నమూనా తీసుకుని ఆ ప్రోటీన్లలో వచ్చే మార్పులు అంచనా వేసి భవిష్యత్తులో ఆ వ్యక్తికి మధుమేహం వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పొచ్చు. ఇదే శ్రీను పరిశోధన అంశం. ఈ క్రమంలో అతనిచ్చిన సూచనలు విలువైనవి కావడంతో యువ శాస్త్రవేత్త అవార్డు వచ్చింది. 2017లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఈ అవార్డు అందుకున్నాడు శ్రీనుబాబు. పిహెచ్డి చేస్తున్నప్పుడు పరిశోధనాత్మక సమాచారం కోసం అతను చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆ సమాచారం అందుబాటులో ఉండేది కాదు. దాంతో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటికి వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇది తన సమస్య మాత్రమే కాదు అని యువ శాస్త్రవేత్త అవార్డు అందుకోవడానికి సియోల్ వెళ్లినప్పుడు తెలుసుకున్నాడు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు యువ శాస్త్రవేత్తలది కూడా ఇదే సమస్య అని తెలుసుకున్నాడు. ఉన్న ఎంతో కొంత డబ్బు చెల్లించి వైద్య పత్రికల నుంచి తీసుకోవాల్సి వచ్చేది. ఒక వ్యాసం కావాలంటే సుమారుగా 4-5 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పేద విద్యార్థులకు పెద్ద విషయమే. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఉచితంగా ఎందుకు సమాచారం డౌన్లోడ్ చేసుకోకూడదు అనే ఆలోచన అప్పుడే వచ్చింది శ్రీనుబాబుకి. అది తర్వాతి కాలంలో వ్యాపారంగా రూపుదాల్చింది. జర్నల్ ఆఫ్ ప్రోటియోమ్ అనే హ్యూమన్ ప్రోటీన్స్ అంతటినీ అధ్యయనం చేసే సబ్జెక్ట్. మన శరీరంలోని ప్రతి కదలికకు ప్రోటీన్సే కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశంతోనే 2007 ఫిబ్రవరిలో డిజిటల్ జర్నల్ని శ్రీనుబాబు ఆరంభించారు. తొలి సంచిక 10 వ్యాసాలతో తీసుకొచ్చాడు. ఆర్టికల్స్ అన్ని పీడిఎఫ్ లో పెట్టారు. దీన్ని 1000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విజయం అందించిన ఉత్సాహంతో శ్రీను మరో పరిశోధనకు శ్రీకారం చుట్టారు. కనీసం 4 ఏళ్లకు ముందే క్యాన్సర్ ని గుర్తించే అవకాశం ఉందా అనేది పరిశోధన అంశం. మరోపక్క వర్సిటీ సహకారంతో క్యాన్సర్, డయాబెటీస్, ఫార్మసీ ఇలా 10ల కొద్దీ వైద్య పత్రికల్ని ఆన్లైన్ లో పెట్టారు. వేలాది మంది వీటిని డౌన్లోడ్ చేసుకునేవారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ వంటి అనుబంధ రోగాలకు తన పరిశోధన పత్రికల ప్రచురణని విస్తరించారు. క్యాన్సర్ పై 40 రకాల జర్నల్స్ తెచ్చారు. అలా వీటి సంఖ్యని 1000కి పెంచారు. ఏటా 50,000 డిజిటల్ వ్యాసాలని ప్రచురిస్తూ వచ్చారు. ప్రస్తుతం వీటిని చదివే పాఠకుల సంఖ్య 50 లక్షలకు చేరుకోవడం విశేషం. భారత్లో జీవశాస్త్రాన్ని చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఐటీ వాళ్లకు వస్తున్నట్లుగా వీరికి బహుళజాతి సంస్థల్లో ఎక్కువ ఉద్యోగాలు రావడం లేదు. తగిన నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణం. దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జీవశాస్త్ర సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని విశాఖలో నెలకొల్పుతున్నారు శ్రీనుబాబు. వీరి ఊర్లో శ్రీకాకుళం జిల్లా అల్లెనలో డెవలప్మెంట్ సంఘాన్ని స్థాపించారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు 50 లక్షల రూపాయలు సమకూర్చారు. 25 లక్షల రూపాయలతో రామాలయాన్ని నిర్మించారు. ఆయన చదివిన పాఠశాలలో పిల్లలు తినడానికి ఇతరత్ర అవసరాల కోసం 25 లక్షల రూపాయలతో భవనాలు నిర్మిస్తున్నారు. విశాఖపట్నాన్ని హుదుహుదు కుదిపేసినప్పుడు తన వంతుగా 25 లక్షల రూపాయల వరకు విరాళమిచ్చారు గేదెల శ్రీనుబాబు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ వంటి సంస్థలు పరిశోధనలకు నిధులు సమకూరుస్తాయి. ఈ క్రమంలో పరిశోధకులు ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసినందుకు ఆ ఏజెన్సీలు డబ్బు చెల్లించేవి. ఒక ఆర్టికల్ కి $900 చెల్లించేవారు. omic.org పేరుతో వ్యాసాలు ప్రచురించారు. ఫండింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఆర్టికల్సే వేసేవారు. ఒక వ్యాసం ప్రచురితమయ్యాక ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ యాక్సెస్ కావడంతో ప్రపంచంలో పాఠకుల సంఖ్య పెరగడంతో శాస్త్రవేత్తలంతా రావడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, దివ్యాశ్రీ, ఎన్ఎస్ఎల్ సెజ్ల్లోనే సంస్థలు నెలకొల్పి పల్సన్.com పేరుతో వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పల్సన్ ద్వారా ఏటా 40 దేశాల్లో 3,000 కాన్ఫరెన్సెస్ ని నిర్వహిస్తున్నారు. అక్కడ పరిశోధకులతోనే వారి పరిశోధనలు ప్రదర్శింపజేస్తున్నారు. ఫార్మా సంస్థలు, మెడికల్ డివైజెస్ సంస్థలు వారి కొత్త ఉత్పత్తుల్ని ఈ కాన్ఫరెన్స్ లోనే ప్రారంభించేందుకు ముందుకొస్తున్నారు. దీనివల్ల అదనపు ఆదాయం వస్తోంది. క్లినికల్ ట్రయల్స్ పై నివేదికల్ని పల్సన్ గ్రూప్ కింద అధ్యయనం చేస్తున్నారు. దేశ విదేశాల్లో టర్న్ ఓవర్ 1,000 కోట్ల రూపాయలకి చేరింది. చెన్నైలో పల్సన్ హెల్త్ టెక్ని ఇటీవలే ప్రారంభించారు కూడా. ప్రియమైన మీతోలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Voice of India, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamir Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. ఇంజనీరింగ్ విద్యార్థి అంటే ఆడుతూ పాడుతూ 4 ఏళ్ళు చదివేసి అటు ఇటు తిరిగి ప్రాజెక్ట్ ఇచ్చేసి వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ విజిలేస్తూ బతికేద్దాం అనుకోలేదు. ఆవిష్కరణలంటే ఇష్టంతోనే మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాడు. మదిలో మెదిలే ఆవిష్కరణలకు మాట సాయమే దొరలేదు. తనే ఆవిష్కరణలకు ఆయువు అవ్వాలి అనుకున్నాడు. వి అడాప్ట్ ఎనర్జీ పేరుతో ఎన్జిఓని స్థాపించాడు. మాట సాయమే కాదు, మెంటర్గా వెంటే ఉంటున్నాడు. ఎంతో సహాయం చేస్తూ కొత్త ఆవిష్కరణలకు వెన్నుతడుతున్నాడు. 3 ఇడియట్స్ సినిమా చూసే ఉంటాం. దాంట్లో ఆమీర్ ఖాన్ది గుర్తుండిపోయే పాత్ర, ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో వచ్చే పున్సుక్ వాంగ్డు చదివిన చదువుతో సంబంధం లేకుండా విలువైన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి అనుకోవచ్చు ఈ మెకానికల్ ఇంజనీర్ విశాల్ కందుకూరి. తను స్థాపించిన స్వచ్ఛంద సంస్థతో 949 ఆవిష్కరణలకు వెనకుండి ఊపిరి పోశాడు. సుమారు 6,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాజెక్ట్స్ పూర్తి చేసేందుకు సాయం అందించాడు. 518 మంది ఔత్సాహిక రూపకర్తల్ని వెన్ను తట్టి ప్రోత్సహించాడు. విద్యార్థుల్ని కాలేజీ విశ్వవిద్యాలయాల్లో ముఖాముఖిగా కలుస్తూ ఆవిష్కరణలకు కావలసిన తోడ్పాటుని అందిస్తున్నాడు. అందుకు దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధనాత్మక స్వచ్ఛంద సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. ప్రముఖ కాలేజీలు, కంపెనీల నుంచి సుమారు 1,200 మందిని సలహాదారులు, మెంటర్లుగా పెట్టుకుని విద్యార్థులకు సాయం చేస్తున్నాడు. తలకు గాయాలైతే అరగంట వరకు రక్తస్రావం కాకుండా ఆపే యాక్సిడెంట్ హీలింగ్ హెల్మెట్, సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే ఫిల్టరు, తక్కువ ఖర్చుతో గాలిని శుద్ధి చేసే పరికరం, సొంతగా ఎగరగలిగే మైక్రో రోబో, నేలలో తేమ శాతాన్ని తెలిపే స్మార్ట్ పరికరాలు, పంటల్లో పొరుగుని కనిపెట్టే డ్రోన్లు, ఇందులో కొన్ని ఆవిష్కరణలు. తెలుగు రాష్ట్రాల్లో చదువు నేపథ్యంతో పనిలేదు, కొత్త ఆవిష్కరణలు చేయాలి అన్న తపన ఉంటే చాలు. వెబ్సైట్లోని ఈమెయిల్కి మీరు చేయాలి అనుకునే ప్రాజెక్టు వివరాలు రాసి పంపచ్చు. పరిశీలించిన బృందం దిశానిర్దేశం చేస్తుంది. సంబంధిత సబ్జెక్టు రంగానికి చెందిన మెంటర్స్ ని వెతికి వారి సాయాన్ని అందేలా చూస్తారు. పేపర్ పై నుంచి డిజైన్ గా రూపాంతరం చెందేందుకు తగిన సాంకేతిక శిక్షణ, తర్వాత ఆవిష్కరణగా మారేందుకు అయ్యే ఖర్చుని డబ్బు రూపంలో కాకుండా కావలసిన పరికరాలు ముడి సరుకుల రూపంలో అందజేస్తారు. పేటెంట్ హక్కులు పొందే వరకు వెంటే ఉండి వెనుతడతారన్నమాట. ఇప్పటి వరకు సంస్థ నుంచి మెంటర్షిప్ పొందిన 40 ఆవిష్కరణలు పేటెంట్ హక్కులకు దాఖలయ్యాయి. వీళ్ళ వెబ్సైట్ www.vaenergy.org. 4 ఏళ్ల చదువుని 4 గోడలకే పరిమితం చేయడం నాకు నచ్చలేదు. 2 ఏడాది నుంచే చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇన్పుట్స్ ఇచ్చేవాడిని. నా మెంటార్ ఆలోచనలు చదువుతో పాటు సంస్థగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం 27 మందితో బృందంగా ఏర్పడి పనిచేస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో చూడటమే నా లక్ష్యం అంటాడు ఇతను. తర్వాత ఇంటర్ దాటని ఇంటర్నెట్ గురు, బాగుంది కదా, స్ఫూర్తి పొందాల్సిన జీవిత కథ అయితంది. కటౌట్ లేకున్నా పర్లేదు, కంటెంట్ ఉంటే చాలు, యూట్యూబ్ దునియాలో దున్నేయొచ్చు. తెలంగాణలోని రామగుండం ప్రాంతం యంటిక్లైన్ కాలనీలో ఉండే హఫీజ్ కి సరిగ్గా ఈ మాటలు సరిపోతాయి. ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసిన కుర్రాడు తెలుగు టెక్ ప్రపంచంలో 500,000కి పైగా సబ్స్క్రైబర్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే 1 తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్ అవార్డు అందుకుని తెలుగు కుర్రాళ్ల సత్తా చాటాడు. ఈ క్రెడిట్ అంతా యూట్యూబ్ లో వీడియో చూసినంత సులువుగా, ఫేస్బుక్ లో లైక్ కొట్టినంత హాయిగా రాలేదా కుర్రోడికి? ఆ కష్టం, ఆ తపన, ఆ విజయం. ఇంటర్మీడియట్ లో చదువు ఆపేసిన తను పేపర్ బాయ్గా ఎస్టీడీ బూత్ లో పనిచేశాడు. తర్వాత అక్కడి నుంచి ఓ కంప్యూటర్ శిక్షణ సంస్థలో 500 జీతానికి పనిలో చేరాడు హఫీజ్. కంప్యూటర్స్ ని చూసుకునే బాధ్యత తనదే. ఖాళీ సమయంలో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ డాస్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న అంశాలని మిగతా శిక్షణార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. ఇది గమనించిన మరో శిక్షణా సంస్థ పిలిచి మరీ ఫ్యాకల్టీగా ఉద్యోగించింది. 5 నెలల్లోనే ట్యూటర్గా నిలదొక్కున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం అనే ఆసక్తి హఫీజ్ ని నడిపించింది. 2012లో ఇంటర్నెట్ వాళ్ళ ఊర్లోకి వచ్చింది. గూగుల్లో హౌ టు లెర్న్ టాలీ అని టైప్ చేసి టాలీ నేర్చుకున్నాడు. అలానే సి లాంగ్వేజ్. ఓ రోజు అడ్వాన్స్ ఎక్సెల్ వీడియోస్ కోసం యూట్యూబ్ లో వెతికితే ఒక్కటే కనిపించింది. దీంతో కంప్యూటర్ కోర్సులపై వీడియోస్ చేస్తే బాగుంది అనుకున్నాడు. స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. 4 నెలల్లో 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫోటోషాప్ లో తెలుగు టైప్ చేయడం ఎలా, యాంటీవైరస్ ని ఎలా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేయటం, ఆధార్ కార్డులో పేరు మార్పు చేయడం లాంటి ఉపయోగకరమైనవి చెప్పేవాడు. నెలకు 6,000 వచ్చేవి. 4G విప్లవంతో మొబైల్ సీక్రెట్ సెట్టింగ్ టిప్స్ వీడియో వైరల్ అయింది. 2 నెలల్లో 20,000 మంది చూశారు. దీంతో 5,000 ఛానల్ సబ్స్క్రైబర్స్ సంఖ్య చూస్తుండగానే 1,00,000 దాటింది. తెలుగులో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఫీట్ సాధించిన తొలి టెక్ ఛానల్ హఫీజ్దే. ఈ ఫీట్ కి యూట్యూబ్ 2017 ఫిబ్రవరిలో సిల్వర్ ప్లేట్ బటన్ పంపించింది. అప్పట్లో నెలకు 1,50,000 ఆదాయం వచ్చేది. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కి ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి లాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ చేశాడు. క్లిష్టంగా ఉండే సి లాంగ్వేజ్ ని విద్యార్థుల కోసం సరళంగా చెప్పే పాఠాలు తన ఛానల్లో కనిపిస్తాయి. 6 ఏళ్ల క్రితం ఎక్కువ గంటల పాటు కంప్యూటర్ కోర్సెస్ సాధన చేసేవాడు. అది చూసి నవ్విన వాళ్లున్నారు. దుస్తులు సరిగా ఉండవని, నువ్వు మా పెళ్లికి రావద్దు అన్న బంధువులు ఉన్నారు. తనలాంటి పేదవాడికి యూట్యూబ్ ఆసరా ఇచ్చింది, ఆదుకుంది. నెట్టింట్లో గూగుల్ అమ్మ నా గురువు అంటాడు హఫీజ్. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల దగ్గరికి వెళ్లి నెట్లో చురుగ్గా ఉండటం ఎలాగో తెలియజేయాలి అనేదే హఫీజ్ కళ అంటూ ఉంటాడు. ఇప్పుడు తెలుగు టెక్ టూట్స్ వీడియోల సంఖ్య 2,300, సబ్స్క్రైబర్స్ సంఖ్య 517,000, వీక్షణల సంఖ్య అంటే వ్యూస్ 5,75,128 అనమాట. అలా సత్తా చాటాడు హఫీజ్. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్. Yeah.
అందరికి నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. ఓహయోలోని అక్రోన్ ఎమర్జెన్సీ నంబర్కి గత శుక్రవారం ఫోన్ కాల్ వచ్చిందిటండి. అవతల వైపు ఓ మహిళ, నా కూతురు ఇంటి బయట చరణం లేకుండా పడిపోయి ఉంది, శ్వాస ఆడట్లేదు, తన శరీరం గడ్డ కట్టుకుపోయింది అని ఏడుస్తూ అరుస్తూ చెప్పిందిట. వెంటనే స్పందించిన అధికారులు చిన్నారికి నోటి ద్వారా శ్వాస అందించండి అని చెప్పారు. ఛాతీని బలంగా కొట్టమన్నారు. వారు చెప్పినట్లుగానే చేసిన చిన్నారిలో ఎలాంటి చరణం లేదు. ఈలోగా మరికొందరు సిబ్బంది మహిళ చెప్పిన అడ్రస్కి చేరుకున్నారు. అప్పటికే చిన్నారి పూర్తిగా గడ్డకట్టేసింది. వెంటనే అక్రోన్ పిల్లల హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి పేరు వింటర్ పార్కర్ అని, మృతిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వింటర్ని ఆమె తండ్రికి అప్పగించి కొడుకుతో కలిసి తల్లి బయటకు వెళ్ళిందిట. 2 గంటల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తన కూతురు ఇంటి బయట పడిపోయి ఉంది. వింటర్ అని పిలిచారు కానీ ఎలాంటి స్పందన లేదు. ముట్టుకుంటే శరీరం మంచు ముద్దలా ఉంది, భయం వేసింది. వెంటనే 911కి ఫోన్ చేశాను అని చిన్నారి తల్లి చెబుతుంది. అంతకు ముందు రోజు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల తాను నిద్రలోకి జారుకున్నానని, వింటర్ ఎప్పుడు బయటకు వెళ్ళిందో చూడలేకపోయానని ఆమె తండ్రి చెప్పాడు. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించారు. అమెరికాలోని ఓహయోలో చోటు చేసుకుంది దారుణం. కాబట్టి అమెరికాలో మైండ్ మీడియా శ్రోతలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడంలో భాగంగా నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. పొరపాటున కూడా నన్ను తప్పగా అర్థం చేసుకోకండి, పిల్లల జాగ్రత్త. మరొకటి, పెట్రోల్ మనకి ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాదు, ఎన్ని పైసలు పెరుగుతుందో అర్థం కాదు. నిన్ననే ఒక వీడియో చూడడం జరిగింది. యాక్చువల్లీ అది సినిమాకి సంబంధించిన వీడియో. ఏంటి అంటే, ఒక అతను సీఎంని కిడ్నాప్ చేస్తాడు. ఆ మూవీలో సీఎంని వదిలిపెట్టాలంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వాలి అని అతని డిమాండ్ అన్నమాట. ఏమిటి అంటే, ఫస్ట్ క్వశ్చను, పెట్రోల్ ధర 70 రూపాయలు అవుతుంది, పోనీ 2 రూపాయలు పెంచి 70 రూపాయల 16 పైసలు అంటారు. ఆ మిగిలిన 84 పైసలు ఏమవుతున్నాయి అంటే, పైసలు ఎక్కడున్నాయి, పైసలు ఎప్పుడు ఆగిపోయాయి కదా, చిల్లర పైసలు రూపాయి నుంచే చెల్లుబాటు అవుతుంది, మిగిలిన పైసలన్నీ ఆగిపోయి 50 పైసలు కానీ పావలా కానీ అన్నీ ఆగిపోయాయి కదా ఇప్పుడు అనేసి ఇటువైపు నుంచి మంత్రి వాదిస్తాడు. మరి ఆ పైసలు ఎందుకు పెడతావు అని ఇటు కిడ్నాపర్ వాదిస్తాడనమాట. పాయింట్ కదా, ఆ 70 రూపాయల 16 పైసలు అని ఎందుకు పెట్టాలి, అదేదో రౌండ్ ఫిగర్ చేసి 70 రూపాయలు అని పెట్టచ్చు కదా. సెకండ్ క్వశ్చన్, మెడికల్ షాప్కి వెళ్ళి ఏ టాబ్లెట్ కానీ ఏ మందు ఏ మెడిసిన్ తీసుకున్నా సరే పైసల్లోనే ఎండ్ అవుతుంది అది. రూపీస్లో రౌండ్ ఫిగర్ సో అండ్ సో 10 రూపీస్ అని కానీ 20 రూపీస్ అని కానీ 100 రూపీస్ కానీ ఇట్లా ఉండదు, సమ్ సో అండ్ సో పైస ఉంటుంది. ఆ పైసలు మిగిలిన పైసలు ఎక్కడికి వెళ్తోంది కదా, సో ఆ పైసలు వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటున్నారు. అంతెందుకండి, బస్సు ఎక్కుతాం కదా, చిల్లర ఇవ్వరు, రూపాయి ఇవ్వాల్సి వస్తే పోనీ 2 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినా కూడా కండక్టర్స్ ఇవ్వరు. పొరపాటున మనది కదా ఈ డబ్బులు అన్న థాట్ వచ్చి మనం అడిగాను అనుకోండి, ఏంటి రూపాయి కోసం 2 రూపాయల కోసమా అని చెప్పేసి ఇలా కిందకి మీదకి చూస్తారు. అప్పుడు అసలు నిజంగా మనదే తప్పేమో అన్నట్టుగా ఉంటుంది ఆ లుక్ అనమాట. యాక్చువల్లీ మన తప్పు కాదు, వాళ్ళు మాత్రం ఆ రూపాయి ఉంచేసుకోవచ్చు కక్కుర్తిగా, మనం మన రూపాయి అడిగితే తప్పు వచ్చింది అనమాట వాళ్ళకి. సో ఇలాంటివి అవన్నీ ఏమైపోతున్నాయి, సరే కండక్టర్స్ విషయం వచ్చేస్తే ఈ పైసలు ఉన్నాయి చూడండి, ఆ పైసలు ఏమైపోతున్నాయి కదా. సో కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు రెగ్యులర్గా అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళైనా, ఇంటికి పోని ఇద్దరు వెహికల్స్లో వెళ్తూ ఉంటారు, పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారండి, అన్ని కోట్లు ఏమైపోతున్నాయి, రోజుకి కాదు సంవత్సరానికి కొన్ని వేల కోట్లు ఏమైపోతున్నాయి, ఏం చేస్తున్నారు దాన్ని, అదంతా ప్రజాధనమే కదా, అది అతని క్వశ్చన్. సో ఇప్పుడు పెట్రోల్ గురించి మాట్లాడాల్సి వచ్చి అది గుర్తొచ్చి చెప్పాను నేను, పెట్రోల్ డీజిల్ పై ఇప్పట్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశాలు లేవట. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఆర్థిక శాఖ వర్గాలు నిన్న వెల్లడించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్నుని తగ్గిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ద్రవ్యలోటు అంచనా కంటే ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ వంటి వాటిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పట్లో తగ్గింపు ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు సంబంధిత వర్గాల సమాచారం. దక్షిణాసియా దేశాలన్నింటిలోకెల్లా భారత్లోనే పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలు అత్యధికంగా ఉంటున్నాయి. అందులో 50% పన్నులే ఉండటం గమనార్హం. ఎప్పటికి బాగుపడుతుందో ఏమిటో. భారతీయ మార్కెట్లో వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న మొబైల్ సంస్థ షియోమి మరో సరికొత్త మొబైల్ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. విక్రయాల విషయంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ కి షాక్ ఇవ్వడమే కాకుండా సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ ధరలో మరిన్ని స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రెడ్మీ 5 ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో ఈ ఫోన్ చైనాలో విడుదలైంది. భారత్లో 14 ఫిబ్రవరి నిర్వహించే కార్యక్రమంలో ఈ ఫోన్ వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొంటూ పోస్టర్ని విడుదల చేసింది. రెడ్మీ 5 3 వేరియంట్స్ లో లభించనుంది అని సమాచారం. చైనాలో విడుదలైన ఫోన్ ప్రకారం 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ, 3GB RAM, 32GB స్టోరేజ్, 4GB RAM, 32GB స్టోరేజ్ తో మొబైల్ ఫోన్స్ ని తీసుకురానుంది. ఇక వీటి ధర వరుసగా 8100 రూపాయలు, 9100 రూపాయలు, 11200 రూపాయలుగా ఉండవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షియోమి నుంచి వచ్చిన Redmi Note 4 భారత మార్కెట్ లో విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు Redmi 5 ని తీసుకొస్తోందని నిపుణులు చెబుతున్నారు. Redmi Note 4 పేరు ప్రజల్లోకి బాగా వెళ్లిన దృష్ట్యా 14 ఫిబ్రవరి విడుదల చేసే ఫోన్ కి Redmi Note 5 అని నామకరణం చేసి విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు చైనాలో విడుదల చేసిన 5.7 inches స్క్రీన్ కి బదులుగా భారత్ లో 5.5 inches తెరతో తీసుకువస్తుంది అని చెబుతున్నారు. మరోపక్క ఇదే వేదికపై Redmi 5 Plus కి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుందో లేదో చూడాలి. అండ్ Redmi 5 ఫీచర్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, 5.7 inches టచ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ప్రొసెసర్, 2GB 3GB 4GB వేరియంట్స్ లో ర్యామ్ తో పాటుగా 16GB 32GB 32GB ఇంటర్నల్ మెమరీ రెస్పెక్టివ్లీ, MIUI 9, ఆండ్రాయిడ్ నూగట్, 12 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, అండ్ 3300 mAh బ్యాటరీ కెపాసిటీ ఉందన్నమాట దానికి. ప్రియమైన మిత్రులో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి, మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
పిల్ల పిడుగులు, అసలు పిల్లలంటేనే పిడుగుల్లాగా ఉంటుంది. అంటే మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి, మనం ఇచ్చే పునాది ఉంటుంది చూడండి, దాని మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పిడుగులు అవుతారా లేకపోతే స్తబ్దుగా మూల కూర్చుండిపోతారా, మనం ఇచ్చే ట్రైనింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే, ఇక్కడ మనం చెప్పుకోబోయేది మాత్రం ఇద్దరు చిన్నపిల్లల గురించి. ఏకంగా అంబాసిడర్లుగా మారారు. ఒకరు అద్భుతమైన జ్ఞాపక శక్తితో, మరొకరు వయసుకు మించిన సేవాభావంతో మంత్రుల మనసులు గెలిచారు, ఉన్నతంగా నిలిచారు. వీళ్లు సాధించిన ఆ ఘనత వెనుక ఏముందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అంబాసిడర్గా కోటి నెహాల్ నియమితుడయ్యాడు. స్వయంగా ఆ శాఖ మంత్రి హరీష్ రావు బుడతని ప్రతిభకు ఫిదా అయ్యారు. ఆయన అంత ఆశ్చర్యపడేలా ఈ అబ్బాయి ఏం చేశాడంటే, తెలంగాణ వ్యాప్తంగా బోలెడు నీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి కదా, వాటి నిర్మాణాలు, ఆకృతులు, పైపు లైన్ల పొడవు లాంటి లెక్కాపత్రాలన్నింటినీ నెహాల్ గడగడా చెప్పేశాట. ప్రాజెక్ట్స్ లో వాడుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ప్రాజెక్టులు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు లాంటి వాటి మీద స్పష్టంగా వివరణిచ్చాడు. అన్నారం వద్ద గోదావరి నదిపై కడుతున్న ఆనకట్టకు వాడుతున్న కొత్త సాంకేతికత పైన అనర్గళంగా మాట్లాడాడు. ఇవన్నీ విన్న మంత్రి హరీష్ రావు, తెలంగాణలో ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి నాకే 6 నెలలు పట్టింది, అలాంటిది ఈ చిన్నారి వీటన్నింటి గురించి చకచకా చెప్పేస్తుండటం నిజంగా అద్భుతం అంటూ మెచ్చేసుకున్నారు. ఈ అబ్బాయిని అంబాసిడర్ గా చేయడంతో పాటు చదువుకయ్యే ఖర్చును తామే భరిస్తామన్నారు. ఈ అబ్బాయిది ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి కోటి హనుమంతరావు రజనీల కొడుకు. తనకు చిన్నప్పటి నుంచే జ్ఞాపక శక్తి బోలెడంత. 7.5 వయసులో ఉండగానే తల్లి దాన్ని గుర్తించింది. ఏదైనా విషయాన్ని ఒక్కసారి చెబితే చాలు, తిరిగిదని చెప్పేసేవాడు. వచ్చిరాని మాటలతో ప్రపంచ పటంలో 100 దేశాల్ని గుర్తించేవాడు. వాటి జాతీయ చిహ్నాలు, రాజధానుల పేర్లు టక్కున చెప్పేవాడు. మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, వాటి రాజధానులు, ముఖ్యమంత్రులు, సౌర కుటుంబం లాంటివి తడబాటు లేకుండానే చెప్పేస్తాడు. 2 ఏళ్లున్నప్పుడు 3 నిమిషాల్లో 119 మంది ఎమ్మెల్యేల పేర్లు, వారి నియోజకవర్గాల పేర్లు చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. 1 నిమిషంలో 60 మంది ఎమ్మెల్యేల పేర్లు, వారి శాసనసభ స్థానాలు చెప్పినందుకు భారత్ వరల్డ్ రికార్డ్, అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా 2015 నుంచి వరుసగా 3 సార్లు రాష్ట్ర ఉత్తమ బాలల ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతులు అందుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ లో యుకేజీ చదువుకుంటున్నాడు. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ కావటమే తన లక్ష్యం అని చెబుతున్నాడు అతను. తర్వాత 9వ తరగతి చదువుకుంటున్న అంబుల వైష్ణవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అమరావతి నిర్మాణానికి తన వంతుగా 100,000 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించింది. అప్పుడు తన సేవల్ని విన్న ఆయన అమరావతికి ఆమెని బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నట్లు ప్రకటించారు. 14 ఏళ్ల ఈ అమ్మాయిది కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి, విజయవాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదువుకుంటోంది. అయితే ప్రైవేటు పాఠశాలల్లోలా ప్రభుత్వ బడుల్లో పిల్లలకు సౌకర్యాలు లేవని గుర్తించి అందుకు తన వంతుగా ఏం చేయగలనా అని ఆలోచించింది. పెయ్యారు శివారు రంగాపురం ప్రాథమిక పాఠశాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుంది. తన తండ్రి ఇచ్చిన డబ్బుతోనే అక్కడ పాఠశాలలని తీర్చిదిద్దింది. సుమారు 3 లక్షల రూపాయలిచ్చి పాఠశాల భవనాలకు రంగులు, మరుగుదొడ్లకు తలుపులు, డిజిటల్ తరగతి గది ఏర్పాటు చేయించింది. అసంపూర్తిగా నిలిచిన వంటగది నిర్మాణం పూర్తి చేయించింది. దీంతో ఇప్పుడు ఆ పాఠశాల రూపే మారిపోయింది. ఉన్నత పాఠశాలకు మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేయించింది. కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రాన్ని పొందింది. ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు వనభారతి జనహారతి కార్యక్రమాలకి స్పందించింది. 2017లో తన తండ్రి జేబు ఖర్చులకు ఇచ్చిన మొత్తాన్ని దాచి సుమారు 25,000 రూపాయల్ని ఖర్చు పెట్టి పలుచోట్ల ఇంకుడు గుంతల నిర్మాణం చేయించింది. వాటిపై అందరికీ అవగాహన కలిగించింది. నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలనేది తన కోరిక అని చెబుతుంది. తన తండ్రి మనోజ్ పాకెట్ మనీగా ఇస్తున్న వాటిని దాచుకుని మొదట సేవా కార్యక్రమాలకి ఖర్చు చేసేది. అందుకు సంతోషించిన ఆయన ఆమెకు మరింతగా పాకెట్ మనీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే తాను డాక్టర్ అవుతానని చెబుతోంది. బాగుంది కదా. ఒక పెళ్లి చేయాలంటే అబ్బాయి అమ్మాయికి నచ్చాలి. 100,000 కట్నం భారీ ఖర్చుతో పెళ్లి చేయడం మాత్రమే కాదు, ఇంకా చాలానే ఉంటాయి. కానీ త్రిపురలో అలా కాదు. ఇక్కడ పెళ్లి తంతు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎలాగో చెప్పనా, త్రిపురలో పెళ్లి ఆచారాలు కాస్త కొత్తగా ఉంటాయి. చాలా పెళ్లిళ్ళని మధ్యవర్తే నిర్ణయిస్తాడు. ఇరు కుటుంబాలకు నచ్చితే అతిథులను ఆహ్వానించి వారికి మాంసం, అన్నం, పులిసిన బియ్యం, గంజి వండి వడ్డిస్తారు. దాంతో వివాహం నిశ్చయమైనట్లే. అలాగే కట్నం తీసుకోవడం ఇక్కడ పూర్తిగా నిషేధం. పెళ్లి ఖాయం అయ్యాక కాబోయే వధువు 2 ఏళ్ల పాటు అత్తగారింట్లో ఉండాలి. కోడలి తరహాలో పనిచేయాలి. ఆమె సహనం, ఇతరుల పట్ల చూపించే గౌరవం, మర్యాద, మనల్ని పూర్తిగా గమనిస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేకతలు లేకపోయినా కూడా 2 ఏళ్లు శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. ఆ అమ్మాయి అత్తగారింట్లో ఉన్న కాబోయే భర్తతో మాట్లాడకూడదు. 2 ఏళ్లు గడిచాకే పెద్దలు బంధువుల సమక్షంలో పెళ్లి చేస్తారు. అదయ్యాక పిల్లల కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రోజుల తరబడి ఉపవాసాలు ఉంటారు. పిల్లలు పుట్టాక ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఒకవేళ భర్త చనిపోతే 7 ఏళ్లు అయ్యాక ఆమెకు మరో వివాహాన్ని చేస్తారు. ఆమెకు పుట్టిన పిల్లల బాధ్యత 2వ భర్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భార్య చనిపోయిన వ్యక్తి కూడా 7 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ది మాత్రం నాకు నచ్చింది. అంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతుంటారు చూడండి, అది బాగుందన్నమాట. నెక్స్ట్, కాస్త తీరిక దొరికితే టీవీ ముందు కూర్చోవడం అలవాటైపోయిందా మీకు, లేదా కూర్చోవాలి అనిపిస్తోందా? ఈసారి పుస్తకం చదివేందుకు ప్రయత్నించండి. మెదడుకి పని చెప్పాలి అంటే పుస్తకాలు చదవాల్సిందే. టీవీ చూడడంతో పోలిస్తే చదవడం వల్లే మెదడుపై ఎక్కువ ప్రభావం పడుతుంట. ఏకాగ్రత పెరుగుతుంది. పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకుంటే మరీ మంచిది. మీకు నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాన్ని చదవడం వల్ల వాటిపై అవగాహన వస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల కథలు, పలు ప్రాంతాల గురించి తెలిసే పుస్తకాలు చదవాలి. అలాగే న్యూస్ పేపర్స్ కూడా, దినపత్రికలు కూడా. మీకు తెలిసిన విషయాన్ని రాసుకోవడం వల్ల అది మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు గీయన మనిషి అన్నాక జనత కళాపోసన ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 నుంచి 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడా నుంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
టెక్నాలజీ భార్గవితో అచ్చటి చిగుర కొమ్మైన చేవ అని తెలుగు నేలకు చెందిన వారి ప్రతిభా పాటవాల్ని, శౌర్య పరాక్రమాల్ని కవులు ప్రశంసించారు. మరో 2 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక యువజనులు కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. 2020 నాటికి ప్రపంచ యువ శక్తిగా భారత్ అవతరిస్తే భారతలో భాగంగా తెలుగు వారి శక్తి కూడా ప్రపంచ స్థాయిలో వెల్లడి కాక తప్పదు. ఈ వార్త తెలుగు వారికి ఎంతో ఆనందం కలిగించేది. కానీ మన యువత విద్యా నైపుణ్యాలు ఏటేటా దిగజారుతున్నట్లు వెల్లడిస్తున్న సర్వేక్షణలు భీతి గొలుపుతున్నాయి. ఓటి కుక్కెములతో తయారైన గొలుసు ఎంత పెద్దదైనా చేతి బరువే గాని మోత బరుకు తాళలేదు కదా. సో ఈ అంశం గురించి రేపటి ప్రియమైన మీతో కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఇది 69 సంవత్సరాలకు వెలువడుతున్న తెలుగు వారపత్రిక జాగృతి నుంచి తీసుకున్న అంశం. ఇది రేపు మీతో డిస్కస్ చేస్తాను. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఫిబ్రవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.